చేసుకోవాల్సిన చోట చదువుకోలేదు, ఎవరితో పెళ్లి చేసుకోవాలో వాళ్లతో పెళ్లి చేసుకోలేదు. పిల్లలు గ్యారంటీగా ఎవరు పుట్టాలో వాళ్ళు పుట్టరు,
అసంభవం కదా. ఇంకా
ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇవి రెండు కూడా నువ్వు ఏ ప్రారంభ కర్మ 10-20% కిందకి దిగావో మూటతో దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను తెచ్చుకోలేదు గనక ఇంకో రకమైనటువంటి పిల్లలు పుడతారు. అక్కడ కర్మాది దేవతలు తెలుసు కదా, వాళ్ళు బ్యాలెన్స్ చేసేసుకుంటారు, ఆ పుట్టవలసిన ముగ్గురు నెలలో పుట్టరు. ఈ అడ్డదిడ్డాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది ఆధ్యాత్మిక జగత్తులో. దానికి కారణం మనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేటటువంటి అవగాహన భారతీయ శాస్త్రానికి విరుద్ధం. కానీ కర్మాది దేవతలు ఏం చేస్తారు, ఎక్కడ వాళ్ళకి లింక్ దొరకటంలే, ఎక్కడ లింక్ దొరకకపోతే ఏది అసలు వద్దు పండి అన్నాడు. వద్దు పొంది అంటే ఏం ప్రమాదం జరిగింది, సూక్ష్మ జగత్తులో ఆ దేశకాల పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులకి ఎవరు ఎక్కడ పుట్టాలో ఆ పరిస్థితుల్లో పుట్టకపోవటం వల్ల సంచిత కర్మ పెరిగిపోతుంది, దానిని పాపభారం పెరిగింది అంటాం మనం. కలియుగంలో పాపభారం పెరగటం వల్ల భూదేవి అన్నల్లో ఆడిపోతుంది అంటే అంతరార్థం అది, విశుద్ధమైనటువంటి విజ్ఞానం అది. ఎందుకు పెరిగిందో అర్థమవుతోంది కదా, అది తర్వాత చూద్దాం. అసలు ఇక్కడ మనం గాయత్రీ సాధనలోని ద్వాదశ తపస్సులకి లింక్ ఏంటో చెప్తున్నాను నేను. పిల్లలు పుట్టారు, ఇప్పుడు ఈ పిల్లలు నీ భౌతిక శరీరము, నీ మనోమయ శరీరము, నీ కామమయ శరీరము ఏ ప్రారంభ కర్మని అనుభవించటానికి అనుకూలంగా పితృదేవతను తీర్చిదిద్దారో దానికి తగినటువంటి పిల్లలు మాత్రం వాళ్ళు కారు. లాజిక్ అర్థమైనా మళ్ళీ చెప్తున్నాను వినండి, 10-20 ratio మీ బాడీ తయారైంది, దానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్, దానికి కావలసినటువంటి మ్యారేజ్, మ్యారేజ్ అంటే ఏంటి లింక్స్, మ్యారేజ్ అంటే ఒక భార్యనా, ఆ భార్యతో పాటు మావ వస్తాడు, మావతో పాటు ఆడబడుచులు వస్తారు, మరుదులు వస్తారు, చాలా లింకులు వస్తాయి. ఈ లింకులు ఏవి కూడా మీరు ప్లాన్ చేసుకున్నావు కాదు, పిల్లలు కూడా మీరు ప్లాన్ చేసుకున్నావు కాదు. అంచేత పెళ్లైన తర్వాత నుంచి మీ మనోమయ కోసము, మీ మా కామమయ కోసము అనేకమైనటువంటి ఒత్తిళ్లకు గురయ్యి సుఖాన్ని కలుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అది. అంచేత కర్మ సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా మీకు అర్థమైపోతుంది ఎక్కడ తప్పు జరుగుతుందో. సవరించుకోవడం తేలికని చెప్తున్నా, ఇప్పుడు మనం నిర్ణయించుకునే తపస్సులు దీని ఆధారంగా నిర్ణయించుకోండి. చాలా గొప్ప తపస్సు, చిన్న తపస్సు కాదు. ఒక డిస్ప్లిన్ మాత్రంతో పోయేదానికి 800 బ్రూఫైన్ వేస్తానంటే ఏమన్నాను వాడిని వేసుకో ఏమో. అంచేత మీరు నిర్ణయించుకోవలసినటువంటి తపశ్చర్యలు ఈ ఆధారంగా నిర్ణయించుకోవాలి. ప్రారంభ కర్మ మాత్రమే మీకు తెలుసు, సంచిత కర్మ మనకు తెలియదు ప్రస్తుతం. ఆగామీ కర్మ, ఆగామీ కర్మ ఎలా ఏర్పడుతుంది, సంచిత కర్మ ప్లస్ ఇప్పుడున్నటువంటి మన ఏదో గందరగోళం చేసుకుంటాం కదా, ఈ గందరగోళం ఈ రెండు కలిపి మళ్ళా చనిపోయేటప్పుడు ఆగామీ కర్మగా ఉంటుంది. అందులో మళ్ళా మనం ప్రారంభ కర్మని చేసుకుంటాం. అంచేత ప్రారంభ కర్మ ఏమిటో మనకి స్పష్టంగా తెలిస్తే మన జీవిత విధానం ఇప్పుడు వేరే రకంగా ఉంటుంది. మరి ప్రారంభ కర్మ తెలియటానికి అందరూ ఋషులు అవ్వగలరా, ఋషులు అవ్వలేరు అందరూ. దానికే ఋషులు ఒక చిన్న పరిమితి అందించారు, జ్యోతిష్ శాస్త్రము అని. జ్యోతిష్ శాస్త్రాన్ని సవ్యంగా అవగాహన చేసుకున్నవాడు 80% కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ప్రారంభ కర్మ. ఋషి అయితే 100% కరెక్ట్ గా చెప్తాడు. జ్యోతిష్ శాస్త్రవేత్త, అధ్యయనం చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త, రెండు లైన్లు చాలా సార్లు నేను చూస్తాను కాలేజెస్ లో, అక్కడ ఓ పుస్తకం చదువుతారు కీరోజ్ హ్యాండ్ బుక్ ఫర్ పామిస్ట్రీ అని, వాళ్ళందరూ చేయి చూసి చెప్పేవాళ్లే. అలా చదివితే లాభంలే, నిజంగా జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక మనం అధ్యయనం చేసుకోగలిగితే ఈ ప్రారంభ కర్మ యొక్క చాలా స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. అంచేత ఏం పేరు పెట్టాలో దగ్గర నుంచి, ఏం చదువుకోవాలో దగ్గర నుంచి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో దగ్గర నుంచి, పిల్లలు ఎప్పుడు పుట్టాలో దగ్గర నుంచి, ఆ పిల్లలకి మళ్ళా ఎప్పుడెప్పుడు ఏ సంస్కారాలు చేయాలో తప్పింది, దీని మొత్తము కూడా జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా జరగవలసినటువంటి విశాలమైనటువంటి భారతీయ సంస్కృతికి నీరు పోయవలసినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. అసలు నిజంగా జ్యోతిష్ శాస్త్రం యొక్క అవగాహన లేదు. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మళ్ళా మనము ఒక సవ్యమైనటువంటి పంధాలో పెట్టడానికి పండుగలు. ఋషులు ఏం చేశారు, ప్రారంభ కర్మ ఒక దేశకాల పరిస్థితుల్లో పుట్టిన వాళ్ళందరినీ ఒకే రకంగా ఉంటుందిగా, ఒకే క్లాసులో చదువుతున్న వాళ్ళు అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, అదే మ్యాథమెటిక్స్ చదువుతారు, అందులో డౌటే లేదు కదా. అంచేతే ఈ సామూహికంగా ఉన్నటువంటి వాళ్ల కర్మలను పండుగగా మార్చేయటానికి, పండుగ అంటే ఫ్రూటిషన్, పక్వానికి తీసుకురావటానికి చేసేటువంటి దాన్ని పండుగ అంటాం మనం. సామూహికంగా ఒకే దెబ్బతో ఆ సంవత్సరము ఆ పండుగ చేసుకున్న వల్ల ప్రారంభ కర్మలన్నీ కూడా ఫ్రూటిషన్ వచ్చేస్తాయి. అంటే ఏమవుతుంది, ప్రారంభ కర్మ పోతుంది. అంత అద్భుతమైనటువంటి వరాన్ని ఈనాడు ఎవరిళ్లలో వాళ్లు తినటానికి ఉపయోగించుకుంటున్నారు, పిండి వంటలు తినటానికి. ఆ పిండి వంటలు చేయటానికి కూడా పాప ఇంట్లో ఆవిడ చస్తుంది, వీళ్ళందరూ బయట కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆవిడ అలా అవస్థపడి చేశాక తినేవాళ్ళు ఎవరు ఉండరు, ఒకటి గ్యాస్ట్రిక్ చదువు, ఇంకోటి తిరిగి ఈ లోపల అల్లు ఎవరో వస్తాడు, కోడలు ఎవరో వస్తుంది, చివరికంతా గందరగోళం అయిపోతుంది. ఇందుకు ఇది ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని చిన్న చిన్న రకాలుగా చిన్న చిన్న పండుగలుగా మార్చేసి ఋషులు మనకు అందిస్తే, ఆ పండుగ నాడు అందరూ ఎందుకు కలవాలని చెప్పుకున్నారు బంధువులు? బంధువులందరూ అదే ప్రారంభ కర్మ కోసం పుట్టారు కనుక. ప్రారంభ కర్మ బట్టే కదా బంధువులు ఏర్పడతారని చెప్పారు, పిల్లలు ఏర్పడతారని చెప్పారు. మరి వాళ్ల కర్మలన్నీ ఒకేసారి తీసేయాలంటే ఒకడు అమెరికాలోనూ ఒకడు ఇండియాలోనూ ఉంటే ఎలా కుదురుతుంది? వాళ్ళందరూ ఎక్కడుండాలి? ఒకే చోట ఉండాలి. అందుకనే అందరూ కలిసిమెలిసి చేసుకోండి అని ఈ అవగాహన మనకు వచ్చిన తర్వాత పరిణామక్రమం గురించి రెండు మాటలు గుర్తుంచుకోండి. మనకు ఎలా తెలుస్తుంది పరిణామక్రమంలో మనకేం చేయాలి? ఆ దేశ కాలంలో పుట్టినటువంటి మహానుభావులు డైరెక్ట్ గా చెప్తారు మీరు ఏం చేయాలో, ఏ విధమైనటువంటి గందరగోళం చేయరు. డైరెక్ట్ గా గాయత్రి మంత్రము అందరూ చేసుకోండి అని ఎప్పటి నుంచి చెప్తున్నారు? 1875 నుంచి చెప్తున్నారు. 1875 అనేటువంటి సంవత్సరాన్ని నేను కావాలని ఉపయోగించాను, తర్వాత దాని యొక్క స్పెషలైజేషన్ చెప్తాను. 1875 నుంచి 1975 విశేషమైనటువంటి సంవత్సరాలు ఇవి. ఆ రోజు నుంచి గాయత్రి మంత్రం అందరూ చేసుకోండి. సామూహికమైనటువంటి ప్రారంభ విచ్ఛేదానికి కావలసినటువంటి మార్గాలు, స్వాతంత్ర్యం కోసం పోరాడండి 1875 చెప్పినవి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఇంపార్టెంట్ కాదు, దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్లు దానికి కావలసినటువంటి త్యాగాలు చేశారు, దానికి కావలసినటువంటి బలిదానాలు చేశారు, దానికి కావలసినటువంటి యశస్సును కూడా పొందారు. ఇప్పుడు ప్రారంభ కర్మను సవరించుకోవటానికి 5 రకాలైనటువంటి జీవిత చర్యలను మార్చుకోండి. ఇది కామన్ ప్రపంచంలో మానవ శరీరధారి ఎవరైనా సరే వాడు ఈ సంచిత ప్రారంభ కర్మను పూర్తి చేసుకోవటానికే పుడతాడు. 1, మృత్యు యొక్క రహస్యాన్ని ఛేదించుట. ఇది అందరికీ కామన్ గా ఉన్నటువంటి గోల్. అన్ని శరీరాలు ఇది లక్ష్యాన్ని పెట్టుకుని ఇవ్వబడ్డాయి. ఎవడికి తగిన ప్రారంభ కర్మను బట్టి ఆ శరీరం వస్తుంది. కానీ ఆ శరీరం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మృత్యువు యొక్క రహస్యాన్ని ఛేదించండి. ఎలా ఛేదిస్తాం? దానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ప్రతిరోజు కొత్త జన్మే, ప్రతిరోజు మృత్యువే. ఈ భావనతో గనక మీరు జీవించటం నేర్చుకుంటే ఈ లక్ష్యాన్ని మీరు సాధించేస్తారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి మరి మనం చేసినటువంటి సంచిత కర్మలో ఈ జన్మలో ఎంత ప్రారంభ కర్మను తీసుకుని వచ్చాము, దానికి 2 మళ్ళా సూత్రాలు ఇచ్చారు. ఆత్మబోధ, తత్వబోధ. నిద్ర లేవగానే నేను ఆత్మని, ఆత్మ ఎలా జీవిస్తుందో ఇవాళ జరగబోయే సంఘటనలు తెలుసు కదా. ఫలానా వాళ్ళని కలుసుకోవాల్సి వస్తుంది, ఫలానా ఆఫీసులో పనిచేయాల్సి వస్తుంది, ఆ ఆఫీసులో ఇలాంటి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, కొందరు మనస్సుకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు మనస్సుకు నచ్చని వాళ్ళు ఉన్నారు. వాళ్లతో వ్యక్తిత్వముగా కాకుండా, పర్సనాలిటీగా కాకుండా ఒక ఆత్మ ఎలా ప్రవర్తిస్తుంది, నేను అలా ప్రవర్తిస్తాను అనే డిటర్మినేషన్, సంకల్పము ఆత్మబోధ. రాత్రి పడుకున్నాం, పడుకోబోతున్నాం, మృత్యు ఒడిలోకి వెళ్తున్నాను అని అనుకోకముందు తత్వబోధ. ఏమిటా తత్వబోధ? ఆత్మ వలె జీవించానా అంతే ప్రశ్న. దానికి జవాబిచ్చుకోండి మీరు. ఎక్కడ ఎక్కడ మీరు ఆత్మ వలె జీవించలేదో గట్టిగా మళ్ళా తీసుకోండి. ఇక్కడ ఇలా జీవించవలసి ఉంటుందే అని కరెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఏదో ఒక సంఘటన జరిగింది, మీకు కోపం వచ్చేసింది, ఫైర్ అయిపోయారు, రాత్రి పశ్చాత్తాప పడిపోయి కళ్ళబట్ట నీళ్లు కట్ చేసుకుని ఇచ్చట్ నేను వెధమని, నేను ఎందుకు పనికిరాను, ఆధ్యాత్మిక ముద్దే వద్దు నాకు, ఇలా ఆలోచించకండి. అక్కడ కోపం వచ్చింది, ఆత్మనే అవుతే అక్కడ ఎలా ప్రవర్తించేవాడినో, కోపం రాకూడదు, వాళ్ళకి ప్రేమతో చెప్పుండేవాడు, చెప్పుండాల్సింది. దాన్ని రీయాక్ట్ చేసుకోండి. ఆ పరిస్థితిని కోపంతో ప్రవర్తించారు కదా మీరు, దాన్ని తుడిపోయింది, లేదు నేను కోపంతో ప్రవర్తించలేదు, ఇలా ప్రేమగా ప్రవర్తించి ఉండాల్సిందే అని ఆ సీన్ మీరు ఊహించుకోగలరు కదా, అది ఊహించుకోండి. అది ఊహించుకున్న తర్వాత మీరు కనుక నిద్రపోతే ఈ కోపంతో వచ్చేటటువంటి ఆగామి సంచిత కర్మ ఉండదు. ఎందుకంటే సంచిత కర్మలు ఇవంతా మీకు నేర్పడానికే, పాఠం ఎందుకు చెప్తామో మీకు అర్థం అవటానికి, అర్థం అయ్యాక ఆ పాఠం అర్థమే. మీరు ఇది కనుక రోజు చేసుకోగలిగితే తత్వబోధ అర్థమైంది కదా. ఆత్మ వలె మీరు జీవించలేకపోయారు, చాలా సహజం అది, బాధపడకండి. ఏం చేయాలి మీరు? ఆత్మ వలె జీవిస్తే ఏం చేసి ఉండేవాడిని నేను అన్నది మీరు ఊహించుకుని, ఆ వాతావరణాన్ని ఆ వ్యక్తుల్ని ఊహించుకుని ఆత్మ వలె ప్రవర్తించండి. ఆ క్షణంలో ఆ కర్మ తుడిచిపోతుంది పూర్తిగా. మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ అది అడగక్కర్లే, కొంపలు అంటూ పోతాయి. క్షమాపణ అయితే నెక్స్ట్ డే మీ నెత్తికెక్కుతారు వాళ్ళు. కామన్ సెన్స్ ఉపయోగించండి, మీరు మారాలి, వాళ్ళని కాదు మార్చాల్సిందే. అంచేత ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యువు. ఆత్మబోధ, తత్వబోధ. మన నిత్య జీవితంలో కాలాన్ని సవ్యంగా ఉపయోగించండి. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే టైం వరకు చాలా టైం మనం వేస్ట్ చేస్తాం. ఒక్క క్షణము కూడా వేస్ట్ కాకుండా ఉండేటటువంటి ఒక జీవన ప్రణాళిక మీరు అభివృద్ది చేసుకోవాలి. అది మీకోసం చేసుకుంటున్నారు మీరు. ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకూడదు, వేస్ట్ కాకూడదని ఆభతో మన సామర్థ్యానికి మించినటువంటి టైం టేబుల్ వేసుకుంటే మీకే విసుగేస్తుంది. మీకెందుకు అనిపిస్తుంది? బ్యాలెన్స్ చేసుకోండి మీరు. ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ తపశ్చర్యల గురించి వెళ్దాం మనం. కానీ తపశ్చర్యలు ఏం చేస్తాయి? రెండు ఫలితాలు ఇస్తాయి. పాపాన్ని నాశనం చేస్తాయి. పాపాన్నంటే పరిణామ క్రమంలో మీరు అభివృద్ది చెందటానికి అడ్డుపడేటటువంటిది ఏదైనా దాన్ని నాశనం చేస్తుంది. రెండోది శుభకర్మలు చేయటానికి, పరిణామ క్రమంలో మీరు ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి శక్తినిస్తుంది. అంచేతే వీటిని పాపనాశకమైన శక్తివర్ధకమైనటువంటి తపశ్చర్యలు అంటారు. మొట్టమొదటి తపస్సు అస్వాద తపస్సు, నాలిక మీద విజయము. వాక్శక్తి ఉందంటారు చాలా మందికి, అంటే వాడి నోట్లోంచి ఏదైనా ఒక మాట వస్తే ఆ మాట జరిగిపోతుందని. ఆ శక్తి అభివృద్ది చేసుకోవటానికి ఇది పనిచేస్తుంది. చిన్న పని మీరు చేయటమే, మీకు చాలా రుచిగా ఉండేటటువంటి పదార్థాన్ని వారానికి ఒక రోజు తినకుండా ఉండండి. చాలా రుచికరమైనటువంటి పదార్థాలు ఏంటి? ఉప్పు. ఉప్పు లేకపోతే ఇంకా రుచే లేదుగా. అంచేత ఉప్పు లేనటువంటి ఆహారాన్ని వారానికి ఒక రోజు తీసుకుంటాను. వీలవుతే గురువారం. మన అందరి సాధనలో కూడా గురువారం మనకి చాలా స్పెషల్ రోజు, అది గుర్తుంచుకోండి. వీలవుతే తీపి కూడా మానేయటం. ఆ రోజు తీపి ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించటం. ఇంకా అక్కడ నుంచి ఇంకాస్త సాహసం చేయగలిగే వాళ్ళు నెలకి మూడు రోజులు చేసుకోవచ్చు. ఏ మూడు రోజులు అంటే వాడి జన్మ నక్షత్రము, భార్య యొక్క జన్మ నక్షత్రము, పెద్ద సంతానం యొక్క జన్మ నక్షత్రం, కూతురైనా కొడుకైనా మొదటి బిడ్డ. ఈ మూడు నక్షత్రాలు ప్రతి నెల వస్తాయి కదా, 28 రోజులకు ఒకసారి తిరుగుతూ ఉంటాయి కదా. ఆ మూడు నక్షత్రాలు నిర్ణయించుకోండి. ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం. కుదరలేదు మానేయకండి, ఇంకో మూడు రోజులు నిర్ణయించుకోండి. చేయగలిగారు నెలకి 7 రోజులు, అంతకంటే ఎక్కువ ఇది చెయ్యక్కర్లే. వారానికి ఒక రోజు, లేకపోతే మూడు రోజులు, లేకపోతే వారం. ఇది దేనికోసం చేస్తున్నాం? వాక్ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవటానికి. మంత్ర సాధకుడికి ఏ శక్తి ఎక్కువ కావాలి? వాక్ శక్తి ఎక్కువ కావాలి కదా. అంచేత మనకిది తప్పదు అస్వాద వ్రతం. రెండు తితీక్ష. తితీక్ష అంటే ప్రకృతి యొక్క ప్రభావానికి మనము లొంగిపోకుండా ప్రకృతికి అనుగుణంగా జీవించటం. ఎండాకాలం ఫ్యాన్ వేసుకోను, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగను, గొప్ప తితీక్ష తపస్సు. అందులో ఎదురుకుండా ఫ్రిడ్జ్ పెట్టుకుని ఇంకా అది నిజంగా అది ఎంత ఆత్మశక్తి మీకు ఇస్తుందో మీకు తెలియదు. ఎదురుకుండా ఫ్రిడ్జ్ ఉండాలి, కానీ మేము ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగం, కుండలో నీళ్లు తాగొచ్చా మాస్టారు? తితీక్ష తపస్సు తాగొచ్చా తాగకూడదా? కుండలో నీళ్లు కూడా ఏమీ ఒప్పుకో. ఋతువుకి విపరీతంగా శీతాకాలం కప్పుకోకుండా పడుకోవటం, లేకపోతే అతి తక్కువ బట్ట. కానీ ఇక్కడ కప్పుకోకుండా పడుకునే రెండో రోజు జ్వరం తెచ్చేసుకుని జలుబు తెచ్చేసుకుంటే మళ్ళీ అది ఫూలిష్నెస్. చూసుకోండి, అది మళ్ళా మీ శరీరానికి కర్మాది దేవతలు ఏదో ఇచ్చుంటారు వాళ్ళు లిమిటేషన్స్, దాన్ని బట్టి చూసుకోండి. కప్పుకోకుండా పడుకోవటానికి ట్రై చేసాం, ఉనికిపోతే రాత్రల్లో మెలకుగా ఉన్నాం. చేయొచ్చా చేయకూడదా? తితీక్ష తపస్సుది. మెలకుగా ఉండి రెండో రోజు ఆఫీస్కి వెళ్ళగలిగితే ఉనికినా పర్వాలేదు, నిద్ర రోగం రాకూడదు, శరీరం రోగగ్రస్తం కాకూ. ఆ చిన్న కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. అంచేత ఇది ఋతువులకు సంబంధించినటువంటిది. వర్షాకాలం, వర్షం పడుతుంది కనుక రాలేదు, రెండు చినుకులు మిమ్మల్ని ఒక పని చేయడానికి ఆపేశాయంటే అసలు మనకున్నటువంటి సంకల్పం ఎంత? మన పరివారం వాళ్ళ ఏ కార్యక్రమం వర్షం లాగలే, పద్ధతి తీక్ష. కానీ ప్రకృతి సహకరించింది అక్కడ. వర్షం కురిసినా ఆ వర్షంలోనే ఆ పని చేయాలి తప్ప, అర్థమైంది కదా? అంటే ఋతువులలో ఆ ఋతువులకు అనుగుణంగా జీవించటం. కానీ కొంతమందికి వర్షంలో తడిస్తే ఆస్తమా వచ్చేసి, మరి అలాంటి వాళ్ళు తడవకూడదు. చూసుకోండి మీ శరీర నిర్మాణాన్ని. తితీక్ష తపస్సు, ఈ తితీక్ష తపస్సు ఏం చేస్తుంది అంటే మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పరిణామ క్రమానికి అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని బ్రేక్ చేస్తుంది. చదువుకోవాలి, వర్షం కురుస్తోంది, వెళ్తావా వెళ్ళావా కాలేజీకి? కానీ వర్షం కురుస్తోంది, ఆస్తమా వస్తుంది, కాలేజీకి వెళ్ళాలి, వెళ్తావా వెళ్ళావా? మానేస్తాం. ఎందుకంటే ఆస్తమా వచ్చి 20 రోజులు మంచం మీద పట్టం మొదలు, ఆ ఒక్కరోజు వర్షంలో తడవకుండా ఉండటం మానేస్తాం. కానీ వర్షంలో తడిస్తే ఏమీ అవదు అనేటువంటి శరీరం వచ్చిందనుకోండి, పరిణామ క్రమానికి చాలా సూట్ అవుతుంది కదా, దానికోసం ఈ తపస్సులు చేస్తాం. అంటే ఈ తపస్సు వల్ల, తితీక్ష తపస్సు వల్ల మనం సాధించవలసినటువంటి లక్ష్యం ఏంటి? ఋతువుల యొక్క ప్రభావము మనని ఏమీ చెయ్యదు. అవధూతలు దానికి పెద్ద ఉదాహరణలు. ఇంటి లోపలికి రారు, చెట్టు కిందే ఉంటారు, బట్టలు వేసుకోరు. అంటే వాళ్ళు చేసేటటువంటి తపస్సు ఏంటి? తితీక్ష తపస్సు. దాని తర్వాత కర్షణ తపస్సు. ఇది మనలో చాలా మంది చేసుకోగలం, చేసుకోవటమే మంచిది. ఈ కాలంలో కర్షణ తపస్సు అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి, స్నానానికి బట్టల దగ్గర నుంచి, ఆవేసుకునే బట్టలు ఉతుక్కోవటం దగ్గర నుంచి, ఎవరి పనులు వాళ్ళు, ఇతరుల యొక్క వాళ్ల పని చేయటానికి సహాయం అడగకుండా ఉండేటటువంటి తపస్సు కర్షణ తపస్సు. ఈ తపస్సు చేయటం వల్ల లాభం ఏంటి అంటే మనిషి ఆత్మనిర్భరుడు, సెల్ఫ్ డిపెండెంట్ అవుతాడు. వాడు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంకోటి సహాయం అతనికి అక్కర్లేదు. అలాంటి కర్షణ తపస్సు చేసినటువంటి వ్యక్తి అడవిలో ఉన్నా వాడికి కావలసినటువంటి ఆహార పదార్థం వాడి దగ్గరికి వచ్చిస్తుంది. మనస్ఫూర్తిగా చేయాలి ఈ పని. ఏంటి ఏం చేయాలి ఈ తపస్సులో? చేసేదేం లేదు, రోజు చేసేవే. ఇంకోటి మీకు చేసేవి మీరు చేయకండి. మరి అన్నం కూడా మేమే వండుకోవాలా మాస్టారు? ఆఫీస్కి వెళ్లాల్సిన వాళ్ళు వండుకోరు. కామన్ సెన్స్ ఉపయోగించండి. ఆదివారం పోనీ ఆ రోజు మీరు వండుకోండి. దానికేమి, ఎంత తీవ్రంగా మీరు చేసుకోగలిగితే, ఎంత డెప్త్ గా ఆ నియమాలు మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోండి. వీరు పడనటువంటి నియమాలు వదిలేయండి, కానీ చెయ్యండి. కానీ అన్ని ఒకేసారి చేయం, ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కర్షణ తపస్సు తర్వాత ఉపవాసము. ఉపవాసం గురించి నేను చెప్తూనే ఉన్నాను కదా, ఆహారము పూర్తిగా మానేయటం ఉపవాసం. కానీ నీళ్లు మాత్రం ఆ ఉపవాసం చేసే రోజుల్లో చాలా ఎక్కువ తీసుకోవాలి. నీళ్లు మాత్రమే కాదు, నిర్జల ఉపవాసము గురువు యొక్క విశేషమైనటువంటి ఆజ్ఞ వల్లే చేయాలి తప్ప, లేకపోతే నిర్జల ఉపవాసం పనికిరాదు. ఉపవాసంలో ఏ ఆహారం తీసుకోవద్దు, పాలు కూడా తీసుకోవద్దు. మీరు మంచినీళ్లు మాత్రమే తీసుకుంటాం. నిమ్మకాయ పిండినటువంటి మంచినీళ్ళు అయితే ఇంకా మంచిది. కావాలంటే కొంచెం ఉప్పు, అప్పుడప్పుడు పంచదార, కొంచెం వేసుకున్నా షర్బత్లా తీసేసుకుని తాగితే ఒప్పుకోను. కానీ సరే అయితే రేపు నిర్జల ఉపవాసం నీళ్లు తాగేసి ఉపవాసం ఉంటాం అలా మొదలెట్టకండి. ముందు ఒక పూట భోజనము, ఒక పూట ఫలాహారము ముందు అలా అలవాటు చేయండి శరీరానికి. దాని తర్వాత రెండు పూట్ల ఫలాహారము, అది కూడా చేయగలిగిన తర్వాత సజల ఉపవాసము. నిర్జల ఉపవాసానికి మాత్రం మీరు ఎక్స్పర్ట్ గైడ్ ఎవరైనా ఉంటే తప్ప వెళ్ళకండి. దాని తర్వాత గవ్య కల్ప తపస్సు, అద్భుతమైనటువంటి కాయకల్ప తపస్సు ఇది. మరి ఈ కాలంలో నగరవాసులకు ఇది సంభవం కాదు, కానీ వాళ్ళకి తెలుసున్నటువంటి స్నేహితులలో వాళ్ళు పల్లెటూళ్ళలో ఉంటే ఆవు దగ్గరే ఎక్కువ కాలం గడపడం. దిలీపుడు వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవు దగ్గర మొత్తం కాలాన్ని గడిపాడు. దాన్ని తోలుకుపోవటం, దానికి ఆహారం ఆవు దగ్గరే ఉండటం, దాని తర్వాత ఆవు పేడను ఉండంతా పట్టుకోవటం, ఆవు మూత్రాలు ఒళ్ళంతా రాసుకోవటం, శిరస్సు మీద రాసుకు స్నానం చేయటం గవ్య కల్ప తపస్సు. ఎప్పుడైనా మనం ఒక ఆశ్రమం లాంటిది ఏర్పరచుకుని దాంట్లో ఐదారు ఆవుల్ని కనుక మనం పెట్టుకోగలిగితే ఈ సాధన చేయవచ్చు. ఇంకా పరిపూర్ణ సంచిత కర్మల్ని భస్మం చేసేస్తుంది ఇది. అసలు ఏ సంచిత కర్మ వాడికి ఉండదు. గోసేవలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది, ఆవు శరీరం నిర్మాణంలో ఉంది ఆ గొప్పతనం ఉపయోగించి. ఇప్పుడు అగ్నిలో గొప్పతనం ఉంది కదా, నిప్పుని మీరు ఉపయోగించుకోగలిగితే ఎన్ని మ్యాజిక్లు చేసుకోగలుగుతున్నారు మీరు. ఈ మోడర్న్ సివిలైజేషన్ మొత్తం అగ్ని యొక్క సామీప్యత వల్ల ఉంది, ఆవు యొక్క సామీప్యత వల్ల. పరిణామక్రమానికి అననుకూలమైనటువంటి అంటే పరిణామక్రమానికి ఉపయోగపడినటువంటి మీరు ఎన్ని కోట్ల జన్మల సంచిత కర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతాయి. అద్భుతం అది ఆవు దగ్గర ఉండగలగటం. మనమే దూరం అయిపోయాం ఆవులకి, కానీ అంత అసంభవం ఏం కాదు. మన మనకో మన తెలుసున్న వాళ్లకో మన బంధువర్గానికో పల్లెటూళ్లలో ఎక్కడైనా ఆవులుంటే, వాళ్ళకి లేకపోయినా ఆవులున్న వాళ్ల దగ్గరికి వెళ్లి మేము ఇలా సాధన చేసుకోదలుచుకున్నాం, మీ గోశాలలో ఉంటాం, మేము చేయగలిగే సేవ చేస్తాం. పాలు పితకటం అది మన చేత కాదు. ఇప్పుడు నేర్చుకోకండి, అనవసరంగా ఆవు అది కలిపిందంటే మళ్ళా ఎముకలు ఫ్రాక్చర్ అవుతాయి, అదో గొడవ. భలే తపశ్చర్యలు చేయించారు మాస్టర్ అది. ఆవుకి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత దగ్గరగా. నాకు తెలుసున్నటువంటి కొంతమంది ఆవు మీదే పడుకున్న వాళ్ళు ఉన్నారు, ఆవు మీదే పడుకుని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు తెలియకుండా చేశారు ఆ సాధన వాళ్ళు. కానీ ఆవు మీద పడుకుని నావెల్స్ చదువుకుని అది చదువుకుని మీరు ఆవుకి బాగా దగ్గరైపోతే అది చాలా విశేషంగా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని. ఒక తల్లి కూడా మిమ్మల్ని అలాగే చేయదు. ఆవుకి దగ్గరగా వెళ్ళండి, వీలవుతే ఎక్కడైనా ఆవు కనిపిస్తే కాసేపు ఆవు పక్కన నుంచోండి. చివరికి మీ స్నేహితులు భయపడిపోయి ఆవు కనిపిస్తే ఇంక మీరు ఆగిపోతాడరా, వాళ్ళు అలా అనుకున్నా పర్వాలేదు. అర్థమైంది కదా, ఆవు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. భారతదేశంలో ఆవుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అందుకిచ్చారు. ఆవులో ఏం లేదు, అగ్నిలో ఏం లేదు, ఆ అగ్నిని ఉపయోగించుకునేటటువంటి విధానంలో ఉంది. మీరు ఉపయోగించుకోకపోతే ఏమవదు. నిరంతరము ఆవు దగ్గర ఉండటం, వీలవుతే ఎప్పుడైనా ఎండాకాలంలో మనకు సెలవు ఉన్న రోజుల్లో వెళ్ళండి ఆవు దగ్గరికి. సాధ్యమైనంత వరకు ఆ గోశాలలో, కానీ ఆ గోశాలలో దోమలున్నాయి, క్లెన్లీనెస్ లేదు, రోగాలు వస్తాయి. మరి అది మన కామన్ సెన్స్ చూసుకోండి, నీట్ గా ఉంచుకోండి, ముగ్గులు వేసుకోండి. గోశాలలో ప్రతి ఋషి యొక్క ఆశ్రమంలో ఆవులుండేవి. అది రెండు ఆవుకి ఆ పాలు ఇంపార్టెంట్. దాని యొక్క అననుకూలమైనటువంటి సంస్కారాలు తీసుకునే శక్తి మీరు దగ్గర ఉండి చూడండి ఎప్పుడైనా ఆవుకు, మీకే తెలుస్తుంది. అది చెప్తే గానీ అర్థం కాదు. ఈ దృష్టితో చూడాలి ఆవుని. తర్వాత ప్రదాతవ్య తపస్సు. ప్రదాతవ్య తపస్సు అంటే మనం ఆర్జించినటువంటి డబ్బు అతి స్వల్పంగా మన కోసం ఉంచుకుని ఎక్కువగా సమాజానికి ఇవ్వటం, ఉపయోగపడేటట్టు, సమాజానికి ఉపయోగపడేటట్టు కార్యక్రమాలకి అత్యధికంగా ఇవ్వటం. ప్రదాతవ్య తపస్సు యొక్క పరాకాష్ఠ పూజ్య గురుదేవుడి యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. నిష్కాసన తపస్సు ఏడవది. ఇది ఈ కాలంలో మనం చేయలేము. మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు మనం చేసిన తప్పులన్నీ ఒప్పేసుకోవటం అతని ముందు. స్నేహితుడు ఎప్పుడు శత్రువు అవుతాడో మనకు తెలియదాయి. చెప్పేశామనుకోండి వాడికి మన రహస్యాలన్నీ కూడా కొంపలు అంటుకుంటాయి. మరేం చేయాలి నిష్కాసం తపస్సుకి? నేనిచ్చే మీకు సలహా ఏంటి అంటే డైరీలాగా రాసుకోండి కాగితాన్ని మీద, రాసుకోగానే కాల్ చేయండి వాటిని. నిష్కాసన తపస్సు రాసుకోండి, మీరు చేసిన తప్పులు, నేను ఇలా చేశానే అలా చేశానే. మనస్ఫూర్తిగా దాచుకోవాల్సిన అవసరం ఉంది, మళ్ళీ మీరే కాల్చేస్తారుగా మీ పళ్ళ ముందే అది, అంచేత భయం లేదు కదా. అంటే మీరు మీ మనస్సును ఎవరు ముందు విప్పి చెప్పుకున్నట్టు కాల్చేస్తే దాన్ని అగ్నిదేవుడు. అంతకంటే గొప్ప సాక్ష్యం అనేది ఎక్కడ దొరకడు, అనేక కర్మలకి ఆయన సాక్షి. అంచేత నిష్కాసన తపస్సు ఎప్పుడైనా మనం కొన్ని చేసిన పనులకు బాధపడుతూ ఉంటాం, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని. దానివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాల నుంచి మీరు తప్పించుకోవాలి అంటే మీరేం చేయకలే, మనస్ఫూర్తిగా దాన్ని కాగితం మీద పెట్టి మనస్ఫూర్తిగాను ఇలాంటి తప్పు నేను మళ్లీ చేయను అనేటటువంటి ఒక తీక్షణమైనటువంటి సంకల్పం తీసుకుని ఒక చిన్న ఒక అగ్ని రగిల్చి, అగ్ని కూడా రగిల్చక్కర్లేదు, మీకు అగ్గిపొల గట్టి గీస్తే కాలిపోతుంది. నిష్కాసన తపస్సు. కానీ నిష్కాసన తపస్సులో మెయిన్ ఏంటంటే మళ్లీ ఆ తప్పు తిరిగి చేయకుండా ఉండటం. తప్పు చేశానంటూ ఉండటం, మళ్ళా చేసేస్తే అది పెద్ద అంత ఉపయోగపడదు కానీ బాగేయకండి. తర్వాత సాధన, నవరాత్రుల్లో లేకపోతే విశేషమైనటువంటి పర్వదినాలలో చేసేటటువంటి ఎక్కువ జప సంఖ్య, ఎక్కువ అనుష్ఠాన కాలం, ఎక్కువ మామూలుగా రోజు 3 గంటలు మనం జపం చేస్తాం కదా, అంతకంటే తక్కువ మనం చేయలే ఎలాగో, తల గట్టిగా ఊగటల్లే. అంతకంటే ఎక్కువ ఎంత చేయగలము? ఈసారి నవరాత్రుల్లో ఆల్మోస్ట్ మనం 12 గంటలు ఇన్వాల్వ్ అవుతామని నా నమ్మకం. ఇదంతా కూడా సాధన తపస్సు. బ్రహ్మచర్య తపస్సు, కామము శక్తి కోల్పోవటానికి ఎక్కువ కారణమవుతూ ఉంటుంది. శక్తి నిగ్రహం కోసము, శక్తి సంగ్రహణ కోసము కామమయమైనటువంటి ఆలోచనలకు దూరంగా 4 రోజులు కానీ 1 సంవత్సర కాలం పాటు కానీ ఎవరు వీరు బట్టి వాళ్ళు ఉండగలగటం బ్రహ్మచర్య తపస్సు. 10, చాంద్రాయణ తపస్సు. దీని గురించి నేను మీకు చెప్పాను కదా, ఆహారంలో చంద్రుడి కళలకు అనుగుణ్యంగా ఆహారాన్ని మార్పు చేసుకోవటం. అర్ధచాంద్రాయణ తపస్సు అని ఉంటుంది, 15 రోజుల్లో పూర్తయ్యేది. ఇందులో ఏం చేస్తాం, 16వ వంతు కాకుండా 8వ వంతు తగ్గిస్తాం ఆహారాన్ని. సగం చేసుకుంటాం కదా అర్ధచాంద్రాయణంతో, 15 రోజుల్లో పూర్తవుతుంది. అమావాస్య నుంచి పౌర్ణమికి కానీ లేకపోతే పౌర్ణమి నుంచి అమావాస్య కానీ, అంటే మొత్తం 4 రోజులు చేయలేని వాళ్ళు 15 రోజుల పాటు చేసుకోవచ్చు. 11, మౌన తపస్సు. ఇది మాత్రం మనందరం చేయవలసిందే. మౌన తపస్సు అంటే అవసరం లేకుండా మాట్లాడకండి. ఇన్నిసార్లు మనం అనుకున్నా కుదరటం లేదు, కనీసం ఈ రోజు నుంచైనా కనీసం ఈ వాతావరణంలో మాటలు వద్దు. కావాలంటే ఇక్కడికి వచ్చి రాసుకుని మాట్లాడండి. ఎంతసేపు మీరు మాట్లాడదలుచుకున్నారు, అస్సలు మాట్లాడకండి. ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు? రాహిత్యం తెలుపుతోంది అది, సంకల్పరాహిత్యం తెలుపుతోంది అది. కనీసం ఈ క్షణం నుంచైనా ఈ ఏరియాలో మాటలొద్దు, మౌనంగా ఉండండి. చెప్పిన పని, మీకు అప్పచెప్పినటువంటి పని ఏదైనా ఉంటే చేసుకోవటం, లేకపోతే గాయత్రి మంత్ర జపం చేసుకోవటం. ఇక్కడ ఆ మౌనం యొక్క శక్తిని ఉద్భవింపజేద్దాం మనం. కనీసం ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఈ స్తంభాల మధ్య మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మాట్లాడాలి అనుకోండి, నిజంగా అవసరం వచ్చింది బయటకు వెళ్ళిపోయి మాట్లాడేసుకుని వచ్చేయండి. అసలు ఎవ్వరూ మాట్లాడద్దు. అసలు మరి మీ స్త్రీలతో అట్లా మాట్లాడాలో వద్దా మాస్టర్, భలే ప్రశ్న వేశారు. మాట్లాడకండి, వాడు కట్టడు, దానికి ఉంది. లేకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తాడు, తర్వాత మీరు నా మీద పడుతుంది కానీ మీరే కదా మాట్లాడొద్దన్నారు అంచేత అలా అయిపోయిందని. అంచేత కామన్ సెన్స్ ప్రతి చోట మీరు ఉపయోగించుకోవాలి. వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడితే కదా వాళ్ళతో యుద్ధం కూడా చేయడం నాకు అభ్యంతరం లేదు. కానీ మీలో మీరు మాట్లాడకండి. లాస్ట్ 12వ తపస్సు అర్జున తపస్సు. అంటే అర్జున ఆర్జవ విద్యార్జన ధనార్జన అని చెప్తాం కదా, ఆర్జవ తపస్సు అంటున్నాను. ఈ ఆర్జన తపస్సులో విద్య కాని విశేషమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి కళ కాని దేని గురించైనా మీరు ఆర్జించుకోవచ్చు. మనం ఏం ఆర్జించుకోవాలి? మన లక్ష్యము మాత్రము ఇక్కడ ప్రకృతి యొక్క పరిణామక్రమం యొక్క పరిపూర్ణమైనటువంటి అవగాహన తెలుసుకుందాం. మనం క్రమక్రమంగా ఈ నవరాత్రులు అయిపోయాక వీలవుతే నవరాత్రుల్లోనే సాయంత్రం పూట పొద్దున్న పూట ఎప్పుడో మనకి వీలున్నప్పుడు అందరికీ ఏది టైం వీలుగా ఉంటుందో చూసుకుని ఒక గంట సేపు ప్రకృతి యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకుందాం. ఎంత విశదంగా మీరు తెలుసుకోవాలి అంటే దారిలో రిక్షాడు అలా వెళ్తూ ఉంటే వాడు ఏ పరిణామ క్రమంలో జీవిస్తున్నాడు అన్నది మీకు అర్థం అవ్వాలి. మహామహులు ఉన్నారు, వాళ్ళు పరిణామ క్రమంలో ఎక్కడున్నారు మీరు ఖచ్చితంగా గుర్తించగలగాలి. మ్యాప్లో వేసినట్టు త్యాగరాజు ఉన్నాడు, మీరాబాయ్ ఉంది, శంకరాచార్య వారు ఉన్నారు, అక్బర్ ఉన్నాడు, మస్సోలని ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు. వీళ్ళ జీవితాలు మనకి చాలా స్పష్టంగా తెలుసు కదా. మంచిగా పరిణామ క్రమంలో వీళ్ళు ఎక్కడున్నారు, పరిణామ క్రమం యొక్క మొదలేంటి, పరిణామ క్రమం యొక్క అంతమేమిటి, దీన్ని మనం చాలా విశదంగా తెలుసుకునేటటువంటి తపస్సు మొదలెడదాం. ఈ తపస్సు ఎప్పుడు ఆపుతాం మనం? పరిపూర్ణంగా పరిణామ క్రమం మనకి అర్థమయ్యేంత వరకు కంటిన్యూ చేస్తాం. ఇవి 12 తపశ్చర్యలు. ఈ 12 తపశ్చర్యలలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి తపశ్చర్యలు చేస్తారు అన్నది ముఖ్యం కాదు, వారి ప్రారంభ కర్మకు అనుగుణ్యంగా ఈ దేశకాల పరిస్థితుల్లో నేను చెప్పాను కదా, గురువులు ఇచ్చేటటువంటి ఏంటంటే అశ్వాధ వ్రతం ఒకటి చాలా ముఖ్యం, మౌన వ్రతం ఒకటి చాలా ముఖ్యం, బ్రహ్మచర్య వ్రతం ఒకటి చాలా ముఖ్యం. ఇదంతా కాకుండా ఇప్పుడు మనం చివరిన చెప్పుకున్నటువంటి ఆర్జవ తపస్సు, నాలుగు తపస్సులో మనం ఇక్కడ సాధన చేసుకున్నాం. స్వస్తి చెప్పే ముందు మళ్లీ ఒకటి గుర్తుంచుకోండి, మౌనం. మాట్లాడదలుచుకుంటే బయటకు వెళ్లి మాట్లాడండి, గేట్ బయటకు వెళ్ళే సీట్లో మాట్లాడకండి. ఎవరితో మాట్లాడదలుచుకున్నారో వాళ్ళని ఇలా తట్టి పిలిచి మళ్ళా నోట్తో పిలుస్తారేమో, మౌనం భంగం అవుతుంది. ముట్టుకుని వినలేదు, జుట్టు పీకి మీ ఇష్టం, కానీ నోరు విప్పారు అది, వాడు నోరు ఇప్పుడు మీరు జుట్టు పీకుతే వాడు మీరు జుట్టు పీకొచ్చు, నో అబ్జెక్షన్. ఏదైనా నో టాకింగ్ హియర్ అన్న నియమాన్ని ఈసారైనా మనం తీక్షణంగా పాటిస్తూ స్వస్తి.